నాన్న కథ చెప్పు.
మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు, సీతారాం, రయాంచ్ అండ్ స్నిగ్ధ. సర్పకేతుడు మరికొంత కొత్త సైన్యంతో నగరం వల్ల చంద్రవర్మ యొక్క వ్యూహం విఫలమైపోయింది. అతడు, సుబాహుడు గుర్రాల మీద నగరం వదిలి కొండల వైపు పారిపోసాగారు. కొండలలో శత్రువులు వారిద్దరిని చుట్టుముట్టారు. చేసేదేమీ లేక చంద్రవర్మ, సుబాహుడు కొండ కింద ఉన్న ప్రవహిస్తున్న నదిలోకి దూకారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు విందాం. చంద్రవర్మ నదీ ప్రవాహంలో ఈదేందుకు ప్రయత్నించాడు. కానీ చాలా వేగంగా ఉంది ఆ ప్రవాహం, అతన్ని అటూ ఇటూ విసిరికొట్టింది. కొండ అంచున ఉన్న శత్రు సైనికులు గోలగా మాట్లాడుకోవడం అతనికి వినిపిస్తూనే ఉంది. సుబాహుడు కూడా తనతో పాటు నదిలోకి దూకాడా లేక శత్రువుల చేత చిక్కాడా అనే చంద్రవర్మ ఆలోచనతో మునిగిపోయాడు. ఇక ఆ నదీ జలంలో వేగంగా కొట్టుకుపోసాగాడు. ఈదడానికి అతను చాలా ప్రయత్నం చేసిండు. కానీ అతని ప్రయత్నాలు ఏవీ కూడా సఫలం కాలేదు. కొద్దిసేపటిలోనే అతడు ఆయాసంతో మూర్చపోయాడు. ఇక నాకు చావు తప్పదు అనుకుంటూ అతడు చివరిసారిగా మునిగిపోకుండా ఉండేందుకు గట్టి ప్రయత్నం చేశాడు. కానీ నిస్పృహతో కళ్ళు మూసుకున్నాడు. చంద్రవర్మ తిరిగి కళ్ళు తెరిచేసరికి సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉన్నాడు. చుట్టూ చిందరవందరగా పెరిగిన చెట్లతో భయంకరంగా ఉన్న అడవి. తను ఒకనొక నీటి మడుగు ఒడ్డున పడి ఉన్నట్లు అతడు గ్రహించాడు. తను అదృష్టవశాత్తు నదీ జలంలో మునిగిపోకుండా దాని పాయలలో ఒక దాని వెంట కొట్టుకువచ్చి ఇక్కడికి చేరినట్టు అతడు తెలుసుకున్నాడు. ఆ వెంటనే అతడికి సుబాహుడు గుర్తు వచ్చాడు. చంద్రవర్మ లేచి కూర్చొని అతడి కోసం చుట్టూ చూశాడు. అతడి జాడ కనబడలేదు. కొద్దిసేపటికల్లా చంద్రవర్మను ఆకలి దహించసాగింది. అతడు నీటి మడుగు దగ్గర నుంచి కదిలి అల్లంత దూరంలో ఉన్న చెట్లను సమీపించాడు. ఆ చెట్లలో కొన్ని ఫలభారంతో భూమికి వంగి ఉన్నాయి. అంటే చాలా ఫలాలు ఉన్నాయి ఆ చెట్లకు. ఆకలి కొని ఉన్న చంద్రవర్మ చేతికి అందిన పండ్లను కోసుకొని ఆత్రంగా తిన్నాడు. ఆ క్షణంలో అతడికి ఈ అడవి ఎంత భయంకరమైనదన్న జ్ఞానం లేదు. ఆకలి చల్లార్చుకున్న తర్వాత చంద్రవర్మ తన పరిస్థితిని గురించి ఆలోచించసాగాడు. తను శత్రువుల చేత పడకుండా తప్పించుకోగలిగాడు. అది గొప్ప అదృష్టమే. కానీ ఇప్పుడు తను ఉన్న అడవి ప్రాంతం ఎలాంటిది? ఇందులో మానవ మాతృలు ఎవరైనా ఉన్నారా, లేక క్రూర మృగాలకు భూత ప్రేతాలకు ఉనికి పట్టైన చోట? ఈ విధంగా ఆలోచిస్తూ చంద్రవర్మ అడవిలోకి బయలుదేరాడు. అతడు చెట్ల కిందుగా కొద్ది దూరం నడిచేంతలో తీవ్రమైనటువంటి పెనుగాలి తాకిడికి అల్లాడినట్లుగా అడవిలోని చెట్లన్నీ ఒక్కసారి వంగి అంతలోనే దేహాన్ని గగురు పొడిచేలా వికృతంగా ఈలలు అరుపులు వేస్తున్నాయి. ఆ చెట్ల నుంచి ధ్వనులు వస్తున్నాయి. ఈ వింత చూస్తూనే చంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. భయంతో పారిపోదామనుకున్నాడు. చెట్ల కొమ్మలు అతని వెంట పడ్డాయి. చేతులు చాచినట్టుగా అతడి వైపు వంగి కీచుగొంతులతో అరవసాగాయి. అతడు ఎటు తిరిగితే అటు ఆ కొమ్మలు వంగి అతన్ని పట్టుకోబోతున్నట్లుగా నటించడం ప్రారంభించాయి. తను ఏదో మంత్రగ్రస్తమైనటువంటి అడవిని ప్రవేశించినట్టు చంద్రవర్మ గ్రహించాడు. ఇప్పుడు ఈ సంకటం నుంచి బయటపడడం ఎలా? అతడు ఓరలో ఉన్న కత్తిని దూసి తన వైపు చెవులు చిల్లులు పడేలా అరుస్తూ చెట్ల కొమ్మలను ఒక్క దెబ్బతో నరికివేశాడు. అలా నరికివేస్తూ చాలా దూరం కూడా పరిగెత్తాడు. అలా తన దగ్గరున్నటువంటి కత్తితోటి ఆ చెట్ల యొక్క చేతులను నరికిండు. అంటే ఆ కొమ్మలను నరికేసిండు. నరికేసరికి ఇక ఏమైంది? అంతలోనే చంద్రవర్మ ఇలా భయంకరమైన కేక వినబడింది చంద్రవర్మకు పెద్ద మూలుగుతో. అక్కడ అగ్నిపర్వతం బద్దలైనంత వేడితో గాలులు కూడా వచ్చాయి. ఆ ప్రదేశం మారుమోగేలా బుసలు వినిపించాయి. చంద్రవర్మ నిలువెల్లా వణికిపోయాడు. కానీ అంతలోనే అతడికి ఎక్కడలేని తెగింపు సాహసం వచ్చింది. అతడు కత్తిని పిడికిట బిగించి పాము బుసల్లాంటి ధ్వని వేడిగాలి వస్తున్న వైపు తిరిగాడు. అతడి కళ్ళకు చెట్ల కిందుగా పాకి వస్తున్న పెద్ద మూడు తలల సర్పం ఒకటి కనిపించింది. అది నాలుకలు చాస్తూ పెద్దగా బుసలు కొడుతూ అతన్ని సమీపిస్తున్నది. వేటుకు ఒక్క తల అనుకుంటూ చంద్రవర్మ కత్తి ఎత్తాడు. అంతలోనే అడవి లోపల నుంచి వికృతమైన కంఠస్వరంతో ఆప్యాయత ఒలికే మాటలు వినిపించినాయి. నాయనా కాలనాగు, ఆ మానవుణ్ణి చంపకు. కష్టాలలో దిక్కు తెలియక మన దగ్గరకు వచ్చినవాడు అతడు, మనకు అతిథి. క్షేమంగా నా దగ్గరికి తీసుకొనిరా. ఈ మాటలు వింటూనే మూడు తలల కాలసర్పం చంద్రవర్మకు అంత ఎడంలో ఆగిపోయింది. అడవిలోని చెట్లన్నీ నిశ్శబ్దంగా ఊరుకున్నాయి. గాలి స్తంభించిపోయింది. చంద్రవర్మ ఆశ్చర్యంగా సర్పం వైపు చూశాడు. కాలసర్పం తనను అనుసరించమన్న సూచనగా మూడు తలలను ఒకసారి చంద్రవర్మ వైపు ఆడించి అడవిలోకి బయలుదేరింది. చంద్రవర్మకు దారి కనిపించలేదు. ఈ అడవి ప్రాంతాన్నంతా తమ మంత్రబలంతో ఎవరో వశపరుచుకొని ఉన్నారు. ఆ గొంతు ఆ వ్యక్తిదే. తను ఆ మూడు తలల సర్పాన్ని అనుసరించి వెళ్ళక తప్పదు. పారిపోవటానికైనా ప్రయత్నిస్తే తనకు ఈ నిమిషమైనా చావు మూడుతుంది. చంద్రవర్మ ఇలా ఆలోచిస్తూ కత్తిని మరింత గట్టిగా గుప్పెట్లో బిగించపట్టుకొని కాలసర్పాన్ని అనుసరించి నడవసాగాడు. కొంత దూరం వెళ్లేసరికి ఎదురుగా చెట్ల మధ్య గద్దతల రెక్కలు సింహ శరీరంతో ఉన్న ఒక పెద్ద వికృతాకారం కనిపించింది. సర్పం దాని ముందుకు వెళ్ళి ఆగి మూడు తలలను ఒకసారి వంచి పెద్దగా బుసకొట్టింది. మరుక్షణం ఆ వికృతాకారం నిలువున రెండుగా చీలి పక్కలకు పడిపోయింది. వెంటనే శిథిలావస్థలో ఉన్న ఒక ఇల్లు దాని వాకిట్లో తెల్లని జుట్టుతో ముడతలు పడిన శరీరంతో నడుం వంగి ఉన్న ఒక స్త్రీ చంద్రవర్మకు కనిపించారు. చంద్రవర్మకు నోట మాట రాలేదు. ఆ స్త్రీని చూస్తూనే ఈమె పిశాచా మానవ స్త్రీయా అనుకున్నాడు. ఆమె భూతమా దయ్యమా అనుకున్నాడు. అంతలో ఆ స్త్రీ చేతిలో ఉన్న కర్రను భూమి మీద రెండు మూడు సార్లు గట్టిగా కొట్టి కాలనాగు ఇక నువ్వు పోవచ్చును అంటూ చంద్రవర్మ వైపు తిరిగి రానాయనా ఇంట్లోకి రా, నీకోసం ఎంతకాలంగా ఎదురు చూస్తున్నాను అన్నది చాలా ప్రేమగా. నాకోసమా అన్నాడు చంద్రవర్మ ఆశ్చర్యపడుతూ. అవును నాయన, నీకోసమే. నేను నీకు చేయవలసిన సహాయము, నువ్వు కూడా నాకు చేయవలసిన సహాయము చాలా ఉంది అన్నది ఆ స్త్రీ. ఆ మాటలతో ఆమె మానవ స్త్రీయే అని మాంత్రికురాలని చంద్రవర్మ గ్రహించాడు. నేనెవరో నీకెలా తెలుసు, నీ పేరేమిటి అంటూ చంద్రవర్మ ఆ స్త్రీని అడిగాడు. నా పేరు కాపాలిని. నేను నీకేమీ హాని చేయబోవటం లేదు గనక ఆ కత్తిని నీ దగ్గరే పెట్టుకో. ఒకవేళ నేను బుద్ధి మార్చుకొని నీకు హాని చేయదలిస్తే ఆ కత్తి నీకెందుకు పనికిరాదు. నువ్వు అడవిని ప్రవేశిస్తూనే నా శక్తిని చూసావు కదా. నోరు వాయి లేని చెట్ల చేమలతోనే మాట్లాడించాను, అవే నీ దారిని అడ్డగించినవి కూడా అన్నది కాపాలిని. ఓహో, ఇదంతా చేసింది కాపాలినియేనా అనుకున్నాడు చంద్రవర్మ. చంద్రవర్మ ఆ పరిస్థితుల్లో ఇక తను నిస్సహాయుణ్ణి అని గ్రహించాడు. అతడు కత్తిని ఓరలో పెట్టుతూ, ఓర అంటే ఆ కవర్లో పెట్టేస్తూ, కాపాలిని, నేను రాజ్యాన్ని స్నేహితులను కూడా కోల్పోయి ఈ అడవి ప్రాంతంలో చేరిన నిర్భాగ్యుణ్ణి. నేను నీకెలాంటి హాని తలబెట్టబోవడం లేదు. నువ్వు కూడా నాకు ఎలాంటి హాని చేయవని నమ్మవచ్చునా అన్నాడు. నేను నీకు హాని తలపెట్టడమా అంటూ కాపాలిని ఆశ్చర్యంగా చంద్రవర్మ వైపు చూసి, చంద్రవర్మ, నేను నా చాతనైన విధంగా నీకు సహాయం చేయాలనుకుంటున్నాను, కానీ ఆ సహాయం చేసే ముందు నువ్వు నాకొక సహాయం చేయవలసి ఉంటుంది అన్నది. తనను పేరుతో కాపాలిని సంబోధించడం అంటే పిలవడంతోనే చంద్రవర్మకు ఆ మాంత్రికురాలి శక్తి సామర్థ్యాల మీద నమ్మకం కుదిరింది. బహుశా ఆమెకు తనను గురించి సర్వం తెలిసి ఉంటుంది. ఇప్పుడు వీరపురంలో ఏమి జరుగుతున్నదో, తన సేనాని ధీరమల్లుడు సుబాహుడు ఏమయ్యారో కూడా ఆమె చెప్పగలవచ్చు. చంద్రవర్మ నిర్భయంగా కాపాలిని సమీపించాడు. ఆమె అతన్ని ఎంతో గౌరవంగా ఇంటి లోపలికి తీసుకుపోయింది. ఇంటి గోడలకు అనేక జంతువుల తలలు, మనుషుల యొక్క పుర్రెలు వేలాడుతున్నాయి. స్కెల్స్ అవన్నీ వేలాడుతున్నాయి. అనేక జంతువుల తలలు, మానవ కపాలాలు వేలాడుతున్నాయి. గోడలో పెద్ద ఒక మిర్రర్ లాంటిది ఉందన్నట్టు. దాన్ని చూడగానే అది తలతలా మెరుస్తుంది. దాన్ని గోళం, గాజు గోళం అంటారు. అంటే ఒక సర్కిల్, రౌండ్గా ఉండేటువంటి ఒక మిర్రర్. కాపాలిని చంద్రవర్మకు గాజుగోళంలో ఉన్న బల్ల పక్కగా ఒక మెత్తను చూపిస్తూ, వర్మ, అక్కడ కూర్చో. నువ్వు నిజంగా నదిలో మునిగిపోకుండా బతికి బయటపడడం నా అదృష్టమే అనుకుంటున్నాను. నేను సాధించవలసిన ఒక కార్యమైతే నీ వల్లనే కావాలి, లేకపోతే మరెవ్వరి వల్ల కూడా కాదు అన్నది కాపాలిని. చంద్రవర్మ ఆ గాజు గోళం పక్కగా మెత్త మీద కూర్చుంటూ, కాపాలిని, ఈ గోళం చాలా వింతగా ఉన్నది. ఇలాంటి వాటి ఉపయోగం ఏమిటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇందులో మనం మనుషుల భూత భవిష్య వర్తమానాలను చూడవచ్చునా, ప్రజెంట్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ చూడవచ్చునా అని అడుగుతాడు. చంద్రవర్మ ప్రశ్న వింటూనే కూడా కాపాలిని నిస్పృహగా నిట్టూర్చి, అయ్యో నాయనా చంద్రవర్మ, నువ్వు అనుకుంటున్నట్లు ఈ గాజుగోళంలో నిజంగా భవిష్యత్తులో జరగబోయే దాన్ని కూడా చూపించగలిగితే నేను ఇంత నిరాశపడవలసిన అవసరం లేదు. ఈ గోళం కేవలం భూత వర్తమానాలను మాత్రమే చూపగలుగుతుంది. ఆ కారణం వల్లనే నేను ఒకనొక కష్టసాధ్యమైన కార్యం సాధించేందుకు నీ సహాయం కోరుతున్నాను అన్నది. కేవలం ప్రజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ మాత్రమే చూపిస్తుంది, ప్రజెంట్ అండ్ పాస్ట్ మాత్రమే చూపిస్తుంది, ఫ్యూచర్ గురించి చెప్పదు. ఆ కార్యం అంత కష్టసాధ్యమా అన్నాడు చంద్రవర్మ. అవును కష్టసాధ్యమే, అసాధ్యం మాత్రం కాదు. ఇక్కడికి 100 యోజనాల దూరంలో శంకుడు అనబడే ఒకనొక మాంత్రికుడున్నాడు. నువ్వు అతడి మంత్రగృహంలో చొరబడి నా కోసం ఒకనొక వస్తువును దొంగతనం చేసి తేవలసి ఉంటుంది. ఆ వస్తువు కానీ నాకు లభ్యమైతే నేను మరొక 1000 ఏళ్ల కాలం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సుఖంగా జీవిస్తాను. లేకపోతే అంటూ కాపాలిని మాట ముగించకుండానే వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీళ్లను తుడుచుకోసాగింది. చంద్రవర్మకు ఆ నిమిషంలో ఆమె మీద ఎక్కడ లేని జాలి కలిగింది. ఈ మంత్రగత్తె తనను మోసం చేసి హతమార్చాలని చూస్తున్నదేమో అన్న ఆలోచన కూడా అతని మనసులో నుంచి వెళ్ళిపోయింది. ఆమె దుఃఖాన్ని చూస్తూనే, కాపాలిని, నేను నీకు నా శాయశక్తులా సహాయం చేస్తాను, కానీ ముందుగా నీవు నాకు ఒక చిన్న ఉపకారం చేస్తావా? నా వీరపుర నగరం ఇప్పుడు ఎలా ఉన్నది? నా సేనాని ధీరమల్లుడు, నా సేవకుడు సుబాహుడు బతికే ఉన్నారా? ఆ మొత్తం కూడా నాకు ఈ గాజుగోలంలో చూసి చెప్పగలవా అని అడిగాడు చంద్రవర్మ. కాపాలని చిరునవ్వుతో లేచి గోడకు తగిలించి ఉన్న ఒక పొడవాటి ఒక బొక్కనంటే బోన్ని తీసుకొని గాజుగోళాన్ని సమీపించి ఏదో మంత్రం చదువుతూ దానిని తాకి, ఇదిగో నీ వీరపుర నగరం అన్నది. భగభగమనే మంటలతో, ఆకాశం ఎత్తులేచిన పొగలతో, వీధుల వెంట దారి తెన్ను లేకుండా హాహాకారాలు చేస్తూ పరిగెత్తే పౌరులతో ప్రత్యక్షమైన వీరపుర నగరాన్ని చూస్తూనే చంద్రవర్మ వికృతంగా అరిచి కళ్ళు మూసుకుంటూ, కాపాలిని, ఇక చాలు, ఆ దృశ్యం నేను చూడలేను అన్నాడు బిగ్గరగా. కాపాలిని ఆ మానవాస్తికతో గోళాన్ని తాకిన మరుక్షణం ఆ భీతి కొలిపే దృశ్యం అదృశ్యమైంది. అంటే ఆమె ఆ బుక్కతోటి మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ ఇట్లా టచ్ చేయగానే ఆ సీన్ అంతా కూడా వెళ్ళిపోయింది. ఇదిగో నీ సేనాని ధీరమల్లుడు అంటూ కాపాలిని ఆ మానవాస్తికతో మరోసారి గాజుగోళాన్ని తాకింది. చంద్రవర్మ కళ్ళు తెరిచి గోళం వైపు ఎంతో ఆదృతగా చూశాడు. గుట్టలు, పుట్టలు, పెద్ద పెద్ద కొండలు. సేనాని ధీరమల్లుడు తన అశ్వికులతో వేగంగా పోతున్నాడు. అతన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టుతూ సర్పకేతుడి బలగం సమీపిస్తున్నది. ధీరమల్లుడు తన గుర్రాన్ని ఆపి తన అనుచరుల వైపు తిరిగి ఏదో చెప్పి కత్తి తీసుకొని శత్రువులకు ఎదురుగా తన గుర్రాన్ని దూకించాడు. ఇది ఇవాళ ఉదయం జరిగింది. ఆ తర్వాత ధీరమల్లుడు ఏమయ్యాడో నువ్వు చూడడం మంచిది కాదు అంటూ కాపాలిని తన చేతిలో గల మానవాస్తికతో ఆ గాజుగోళాన్ని తాకింది. వెంటనే ఆ దృశ్యం కూడా మాయమైంది. చంద్రవర్మ ఆశ్చర్యంతో గాజుగోళం వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు. ఏం జరిగింది, తన వీరమల్లుకి ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. చనిపోయి ఉంటాడు అరేయాన్ష్ వీరమల్లుడు. ఇంట్రెస్టింగ్ ఉంది కదా, సరే నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం మరి.